ఈ విషయం కాళీయుడికి తెలిసింది. అప్పుడు కాళీయుడు మంచి నవయువకుడు, వాడు పళ్ళు పటపట కొరికి, అసలు మన వాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళు, బోడి పక్షికి మనం ఆహారం అవ్వడమా, మనం పక్షుల్ని పట్టుకుని మింగేటటువంటి పాములం, గుడ్లన్నీ భక్షించే వాళ్ళం, నా దగ్గరికి గరుత్మంతుడు వస్తే ఒక్క తోక దెబ్బ కొట్టి వాడిని అమాంతంగా శరీరాన్ని చుట్టబెట్టి భక్షిస్తాను, నేను గరుత్మంతుడికి ఆహారంగా వెళ్ళను సరి కదా, గరుత్మంతుడిని ఆహారంగా చేసుకుంటానని కోతలు కోశాడు ఈ కాళీయుడు. వాడికి గరుత్మంతుడు అంటే తెలియదు కదా పాపం, అందుకని రెచ్చిపోయి మాట్లాడేట. ఇలా ఉండగా ఒకనాడు చీటీలో కాళీయుడి పేరు వచ్చింది. నువ్వే వెళ్ళాలన్నాడు వాసుకి. నేను వెళ్ళను, వాడు అంతం చూస్తాను వాడు అన్నట్ట. ఈ విషయం ఈ పాముల్లో ఒకడు వెళ్ళి గరుత్మంతుడికి, సిబిసిఐడీలో ఉంటారు వాడు, చేరేశాడు. గరుడా, ఇవాళ కాళీయుడి వంతొస్తే నీ దగ్గరికి రాలేదు సరిగదా, నిన్ను తిట్టింది తిట్టు తిట్టకుండా తిట్టేశాడు, బండభూతులు తిట్టేశాడు. కొంతమంది బండభూతులు భలే తిట్టేస్తారండి బాబు, రామరామ అవి నోరు ఏమిటో తెలియదు, కనుక తిట్లు అంటే వాళ్ళని మించిన వాళ్ళు ఎవరో ఉండరన్నమాట. కొందరు అట్లు తింటే కొందరు తిట్లు తింటారు. అలా వాడు తెగ తిట్టాడని చెప్పగానే గరుత్మంతుడు గొళ్ళు మండిపోయింది. ఇవాళ వీడి పడగలు చింపి, వీడి డొక్క చీరి, వీడి పేగులు బయటికి లాగి వీడిని మృంగకపోతే నేను గరుత్మంతుడే కాదని గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఎగురుకుంటూ కాళీయుడన్న రమణక ద్వీపానికి వచ్చాట. ఏం వేగంగా వచ్చాడండి ఆయన. అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహా విక్షేప కంపితానే కక్షోణి ధరేంద్రుడగుతు గరుడు వచ్చన్. గరుత్మంతుడు పెద్ద పెద్ద తన బంగారపు రెక్కలతో ఒక్కసారి అటు ఇటు విసురుతూ ఉంటే, గరుత్మంతుడు ఎగురుతున్నప్పుడు ఆయన రెక్కలు బంగారపు కాంతిలో ఉంటాయట, అందుకని ఆయనకి సుపర్ణుడని పేరు. అందువల్ల ఆయన రెక్కల పైకి కిందకి అంటే బంగారపు కాంతి దిక్కులంతటా కనపడుతుందిట, దిక్కుల్లో వాళ్ళకి బంగారపు కాంతి మిరుమిట్లు గొలుపుతూ కనపడుతుంది. పెద్ద రెక్కలు కదా, ఆ రెక్కలతో పైకి కిందకి ఇలా ఒక్కసారి అనగానే ఆ రెక్కల నుంచి పుట్టిన గాలికి కొండలు విరిగి కింద పడిపోయాయి, చెట్లు సమూలంగా లేచిపోయాయి. ఇలా కొండలని, సముద్రాలని, గొట్టలని, చెట్లని పడగొట్టుకుంటూ భయంకరమైన తుఫాను గాలి వచ్చేలా చేస్తూ ఎగురుకుంటూ భూలోకానికి వచ్చాడు ఆయన, నాగలోకానికి వచ్చాడు. ఆయన ఎగురుతున్న ఎగురుడికి మొత్తం ప్రపంచం ఉణిగిపోయిందిట, అంత వేగంగా రమణక ద్వీపానికి జామ్మని ఎగురుకుంటూ వచ్చాడు. వచ్చిన వాడిని చూచి అప్పుడైనా వెనక్కెళ్ళచ్చుగా, వెళ్లకుండా 105 పడగలతో బుస్సును ఎగిరి కాటేశాడు గరుత్మంతుణ్ణి కాళీయుడు. అలా కాటేస్తే ఏకముక్క కూడా ఓడలేదట గరుత్మంతునికి. గరుత్మంతుడు ఎక్కడ, వీడి బతుకు ఎక్కడ. దాంతో గరుడుడికి ఇంకా కోపం వచ్చి ఎడమవైపు రెక్కతో వాడి నెత్తి మీద ఇలా కొట్టాట టింగుమని. ఎడమ రెక్కతో, అది కూడా రెక్క చివర ఉన్న ఏక పెసరతో కొట్టాడు ఆయన. ఆ పెసర దెబ్బకే ఢామ్ అనే శబ్దం అయ్యింది. ఆ శబ్దానికి కాళీయుడికి ఏం జరిగిందో తెలియలేదు. మొత్తం 105 పడగలు భళ్ళును బగిలాయి, నెత్తురు కక్కున్నాడు, కింద పడిపోయాడు. కాసేపు కళ్ళు వైర్లు గమ్మి భూమి గుండ్రంగా ఉందని అర్థమైంది వాడికి. గిర్రును తిరిగినట్టు అయ్యింది. ఏం జరిగింది, ఏం జరిగింది అన్నట్టు పక్కనున్న వాళ్ళ ఆవిళ్లతో. ఏం జరగడం ఏమిటి, గరుత్మంతుడు ఎడమవైపున్న రెక్క చివర ఉన్న ఈక కొసతో దెబ్బ కొట్టాడు. ఆశాంతం రెక్కతో కొడితే ఏమవుతావు అనగానే, అమ్మో ఇదా గరుత్మంతుని బలం అంటే నాకు తెలియక గరుత్మంతుడితో యుద్ధం చేసి చంపేస్తాననుకున్నాను, ఈ ఏక పిసరతో కొడితేనే నా తోకతో సైతంగా శరీరం అంతా కదిలిపోయిందంటే మొత్తం కొడితే ఏమైపోతానో అని వణికిపోయేలోపు గరుత్మంతుడు మళ్ళీ మీదకు వచ్చేట. ఈ దెబ్బ కొడితే నేను ఉండను అనుకుని తోకతో కాస్త ఇసుక తీసి గరుత్మంతుడి కళ్ళలో పోసేసి గరుత్మంతుడు కళ్ళు తెరిచేలోపు మహావేగంగా పెళ్ళాలని బిడ్డల్ని వెంటబెట్టుకుని ఈ మడుగులో దాగాడు. ఈ మడుగులో అడుగుపెట్టాడు. ఇక్కడికి ఎందుకు అడుగుపెట్టాడు తెలుసా, వాడేం సామాన్యుడు కాదండోయ్, ఏం గరుత్మంతుడు చంపాలనుకుంటే ఇక్కడికి వచ్చి చంపలేడా, కానీ ఈ మడుగులోకి ఎందుకు అడుగుపెట్టాడు. పూర్వం ఈ మడుగు దగ్గర సౌభరి అని ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి చాలా కాలం తపస్సు చేశాడు ఈ కాళింది దగ్గర, ఈ యమునా నదీ తీరంలో ఉన్న మడుగు దగ్గర. ఈ మడుగులో చేపలు ఉండేవి. ఆ చేపలకి ఈ మహర్షి అంటే చాలా ఇష్టం ఏర్పడింది. రోజు మహర్షి స్నానం చేయడానికి అందులోకి రాగానే నోటితో నీళ్లు పట్టుకొచ్చి ఆయన కాళ్ళ మీద పోసి ఆయన కాళ్ళు కడిగి ఆయనకి రోజు పాద పూజ చేసి, మహర్షి మేము చేపలం, మమ్మల్ని రక్షించి పాపాలు చేయకుండా కాపాడి మాకు మోక్షం ఇవ్వవానగా ఆయన రోజు ఆ ఒడ్డు దగ్గర కాసేపు కూర్చుని వాటికి నారాయణ కథలు చెప్పేవాట. ఈయన గురువుగారు, చేపల ఆయనకి ఆడియన్స్ అనమాట. ఈ విధంగా రోజు చేపలకి పురాణం చెప్పగా చెప్పగా చేపల మీద ప్రేమ ఏర్పడింది. ఇక్కడ వస్తుంది పెద్ద కొడ ఎవరికైనా. మొదట్లో ఎంత వైరాగ్యంతో ఉందామన్నా భక్తులు ఒకటికి రెండు సార్లు భక్తితో సేవ చేస్తే వాళ్ళు తన పిల్లలనిపిస్తుందిట ఈ సన్యాసులకు కూడా. దాంతో వీడు కూడా మళ్ళీ కొంచెం భ్రమలో పడతారట. ఈ భ్రమ వల్ల పునర్జన్మ ఎత్తకుండా ఉండడానికి మళ్ళీ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏదో టైంలో పుట్టాల్సి వస్తుందిట. అందుకనే సౌభరి భ్రమలో పడిపోయి, అరెరే సంసారం విడిచిపెట్టి తపస్సు చేసుకుంటున్న నేను ఈ చేపల మీద వ్యామోహం పెంచుకున్నానేట్రా బాబు అనుకుని, నారాయణ ఈ చేపలకి పురాణం చెప్పి తరింపచేయడం తప్ప పొరపాటును కూడా వాటి మీద పుత్ర వ్యామోహం నాకు రాకుండా చెయ్యి, నాకు మాత్రం మోక్షం లేకుండా చెయ్యకొని మొక్కుకునేవట. ఇలా ఉండగా ఒక రోజున గరుత్మంతుడికి ఆకలేసింది. ఆకలి తట్టుకోలేక చెరువు దగ్గరకు వచ్చాడు. ఆ చెరువులో ఉన్న చేపల దగ్గరకు వచ్చాడు. చేపలందరికీ ఒక రాజుగారు ఉన్నారు. ఆ మత్స్యరాజుగారిని అమాంతంగా తినేశాడు. అప్పుడు సౌభరి, వద్దొద్దు ఈ చేపలు నా శిష్యులు, వాళ్ళని తినద్దు, ఆ మత్స్యరాజు నా శిష్యుడు అంటూ ఉంటే వినిపించుకోకుండా ఆకలి తట్టుకోలేక ఆ చేపను తినేసేట ఆయన. దాంతో తక్కిన చేపలు ఏడ్చాయి. మహర్షి, మీ శిష్యులం నువ్వు చూస్తూ ఉండగా ఈ గరుత్మంతుడు మా రాజుగారిని మింగాడు, ఎంత అన్యాయం అని ఏడిస్తే పళ్ళు పటపట కొరికి సౌభరి, ఓరి గరుడా, ఇదే నీకు నా శాపం. ఈరోజు నుంచి ఈ మడుగులు అడుగుపెట్టి ఏ జీవినైనా చంపాలని చూసావా, తినాలని చూసావా, నీ తల నూరు చెక్కలైపోతుంది, నా తపశ్శక్తి ధారపోసి చెప్పిస్తున్నాను అని చెప్పించాట. దాంతో గరుత్మంతుడు, ఇంక నీ శాపానికి తిరుగులేదు బాబు, నీ శక్తి నాకు తెలుసు, నేను ఈ మడుగులో అడుగు పెట్టను, ఇందులో ఎవడున్నా వాడిని చంపనని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడు సౌభరి, చచ్చిపోయిన మత్స్యరాజుని తన మహామహిమతో వైకుంఠానికి పంపెట్ట. ఆయన అంత గొప్పవాడు ఆలోచించండి. గరుత్మంతునికి శాపం పెట్టగలిగేంత స్థాయి కలిగిన వాడు నారాయణ భక్తుడైన సౌభరి. ఈ శాపం గరుత్మంతునికి తెలుసు, ఇచ్చిన సౌభరికి తెలుసు. ఈ కాళీయుడి తండ్రి ఆ టైంలో అక్కడ ఉన్నాడు. వాడు విన్నాడు. వాడు కాళీయుడి దగ్గరికి వచ్చేప్పుడు చిన్నప్పుడు, ఒరే నువ్వు రెచ్చిపోయి గరుత్మంతుడితో తగాద పడుతున్నావు, ఎప్పుడో ఒకప్పుడు గరుత్మంతుడు వస్తాడు, గరుత్మంతుడు అంటే ఏమిటో మాకు తెలిసినట్టు నీకు తెలీదు, పిల్లకాక్కేం తెలుసు ఉండేలు దెబ్బన్నారు. ఎప్పుడైనా గరుత్మంతుడి వల్ల నీకు ప్రమాదం వస్తే ఈ కాళిందిలో దాక్కో, ఇందులోకి మాత్రం గరుత్మంతుడు రాడు అని ఆ శాపకర్త చెప్పాట. అది ఇప్పుడు వీడు గుర్తుకొచ్చింది. అందుకే చావు తెలివితే అట్లొచ్చి పరుగు పరుగును అందులో దూరాడు. అందులోకి గరుత్మంతుడు రాడు గనక దర్జాగా బతికాడు. కొంతకాలం పోయాక మళ్ళీ అహంకారం పెరిగింది. దాంతో ఆ మడుగునంతా విషం చేశాడు. ఇప్పుడు కృష్ణుడు అతనికి అభయం ఇచ్చి, నీ నెత్తి మీద నా కాళీ ముద్రలు ఉంటాయి గనక, కృష్ణపాదాలు ఉంటాయి గనక నీకు గరుడ భయం ఉండదని చెప్పగా, అప్పుడు గరుడ భయం విడిచిపెట్టి కృష్ణనామస్మరణ చేసుకుంటూ తిరిగి రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు. వాడు అలా వెళ్ళగానే కృష్ణుడు తన చూపులతో ఆ యమునా నదిలో ఉన్న మడుగు మొత్తం అమృత జలంగా మార్చాట. అప్పటి వరకు అది విషజలం, కానీ కృష్ణుడు చూపు పడగానే అమృతంగా మారిపోయింది. మారగా అప్పుడు ఒడ్డుకు వచ్చాడు ఆయన. ఒడ్డుకు రాగానే ఇదంతా చూసి కృష్ణుడు బయటకు వస్తున్నాడని ఆనందంతో ఎదురు చూస్తున్న యశోద, రోహిణి అందరూ పరుగు పరుగును వచ్చి కౌగులించేసుకుని అందరూ ఒక్కసారి మీద పడిపోయారు. ఉపన్యాసం అవగానే అందరూ ఒక్కసారి గురువుగారి మీద పడిపోట్లా, అలా పడిపోయారట. ఒక్కసారిగా పడిపోయి కాళ్ళు పట్టుకులాగేవాడు ఒకడు, చెయ్యుచ్చుకులాగేవాడు ఒకడు, జుట్టుచ్చుకులాగేవాడు ఒకడు. అందరూ పడిపోతూ ఉంటే కృష్ణుడు, మీ ప్రేమ నాకు అర్థమయ్యిందిలే, నాకు ఏం అవ్వలేదు, సంతోషంగా ఉండండి అన్నట్ట. అప్పటికి అర్ధరాత్రి 12 అయింది. ఈ గందరగోళం అయ్యేసరికి ఇళ్ళు చూస్తే 5 మైళ్ళ దూరంలో ఉన్నాయి. అడవి కేకారణ్యం. అందుకని కృష్ణ, పగలంతా తిండి లేదు, మలమలమాడిపోయాం, ఎండలో నడిచి వచ్చాం, ఇప్పుడు 12:00, ఈ 12 గంటల వేళ మేము ఇళ్లలోకి వెళ్ళలేము, ఇక్కడే పడుకుని పొద్దున్నే వెడదామన్నారట గోపాలకులు గోపికలు. అలాగే పడుకోండి అన్నాడు కృష్ణుడు. ఎక్కడి వాళ్ళు అక్కడ చెట్ల కింద పుట్టల దగ్గర పచ్చగట్లోనూ పడుకుండిపోయారు. ఇంట్లో మెత్తని పరుపులు మీద కూడా అంత గాఢంగా నిద్రపట్టదు, కానీ అలిసిపోవడం వల్ల ఏం నిద్రపోయారండి. కొంతమందికి అంటే ఇంట్లో నిద్రపట్టదు, బయటకు వచ్చినప్పుడు పురాణాల్లో కుర్చీలో కూర్చున్నప్పుడు మాత్రం అని నిద్రపోతారు, అదేం నిద్ర మరి. అలా గాఢంగా నిద్రపోయారు. పాప 1-2 గంటలు గుర్రుగుర్రని పెట్టి నిద్రపోయారో లేదో, ఇంతలో మళ్ళీ కొత్త గండం వచ్చిందిట. మొత్తం అడివంతా తగలబడిపోవడం మొదలెట్టింది. అది వేసవకాలం కదా, ఎక్కడో చోట కొమ్మ కొమ్మ తగులుకుని నిప్పు పుట్టి ఆ నిప్పు మొత్తం అడవిని తగలబెట్టింది. దాన్ని కార్చిచ్చు దావాగ్ని అంటారు. మొత్తం అరణ్యమంతా భగ భగ మంటలతో కాలిపోతూ ఉంటే ఆ వేడికి ఉలిక్కిపడి లేచిపోయారంతా. అప్పటికింకా తెల్లవారుజామున 2-2:30 అవుతోంది. వాళ్ళు వణికిపోయారు. అభ్రంకష ధూమాయిత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్రశిఖాదభ్రష్ట దగ్ధలోకాదభ్రంభై వచ్చచూడు దవశిఖి కృష్ణ. కృష్ణ కృష్ణ, చూచావా, అడివంతా తగలబడిపోతుంది, దావాగ్ని వచ్చింది, ఈ అగ్ని ఆకాశమంతెత్తు లేచిపోతున్నది, పెద్ద పెద్ద మంటలు పొగలతో ఇంతంత నిప్పురవ్వలు పైకి లేచిపోతున్నాయి. ఈ నిప్పులు, ఈ మంటలు, ఈ పొగ మేము తట్టుకోలేకపోతున్నాం. కాసేపు ఆలస్యమైతే మొత్తం మంట మనల్ని చుట్టేస్తే ఎలకల్లా మాడిపోతాం, పక్షుల్లో రాలిపోతాం. మమ్మల్ని కాపాడు కాపాడు కృష్ణ. ఇంత పూర్వం ఎప్పుడూ ఎరగని ఈ భయంకర దావాగ్ని నుంచి ఓ రామ కృష్ణ కాపాడండి అని బలరామకృష్ణుల్ని ప్రార్థించగా కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. మిమ్మల్ని రక్షించాలంతే కదా అని ఇలా చెయ్యి చాచి ఓ అగ్నిహోత్ర రా అన్నట్ట. మొత్తం దావాగ్ని అంతా ఆరిపోయి ఆ అగ్ని ఒక చిన్న జ్యోతిగా జ్వాలగా మారి కృష్ణుడు అరిచేతిలోకి వచ్చింది. ఏడు అంతమంట చేతిలోకి ఓ చిన్న జ్వాలగా మారి వచ్చింది. కృష్ణుడు ఆ జ్వాలని గుటుక్కుని తాగి గుటకాయ స్వాహ అన్నాడు. మొత్తం దావాగ్ని తాగేశాడు. జనానికి మతిపోయింది. అగ్ని మొత్తం తాగిన వాడిని రక్షించడానికి మనం పరుగు పరుగును వచ్చామా? ఏది కాళీయుడి దగ్గర ఉన్నాడని ఇప్పుడు అర్థమైంది కృష్ణుడు అంటే ఏమిటో అనుకుని ఇప్పుడు కృష్ణుడి మహిమ తెలిసింది కదా, అందుకని కొంచెం గారాలు పోయి, కృష్ణ అగ్ని మొత్తం తాగి మమ్మల్ని రక్షించిన నీకు కాపాడడం మమ్మల్ని కాపాడడం పెద్ద కష్టమా? ఇక్కడ నుంచి మేము ఇంటికి నడిచే ఓపిక లేకుండా ఉన్నాం, మమ్మల్ని అందరినీ నీ మహిమతో మా ఇంట్లో చేర్చవా? ఈ ఆటోల కోసం వాటి కోసం ఎదురు చూడలేము, ప్రయాణం చేయలేము, నడవలేము, దయతో మమ్మల్ని అందరినీ క్షణాల్లో మా ఇంట్లో చేర్చవా అన్నారట. అందుకే మహిమ చూపించరు గురువులు, చూపిస్తే ఇక్కడ నుంచి మొదలవుతే లేదు పని గొడవలు. ఆయన ఏదో రక్షించమంటే మొత్తం దావాగ్ని తాగాడు, తాగ్గానే మా ఇంట్లో చేర్చవా అన్నారు. మళ్ళీ ఆయన నవ్వుకుని, సర్లే ఇప్పుడు నిజంగా వీళ్ళందరూ నీరసంతో ఉన్నారు కదా అని, మీరు కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకుండా ఉంటే మీ ఇంట్లో మిమ్మల్ని చేరుస్తానన్నట్ట. అప్పుడు వాళ్ళంతా గట్టిగా కళ్ళు మూసుకున్నారు, గోవింద గోవింద అన్నారు. కళ్ళు తెరిచేసరికి అంతా ఎవరింట్లో వాళ్ళు ఉన్నారట. వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది, ఆహా ఎంత మహిమ అనుకున్నారు. ఈ సమయంలో ఓ కొంటివాడు ఉన్నాడు అక్కడికి. ఈ ఉపన్యాసాలకు వచ్చేవాళ్ళలో కొందరు కొంటివాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఒకడు ఈ కృష్ణుడు కళ్ళు మూసుకోమన్నాడు ఏం చేస్తాడో చూద్దామని ఇలా ఇలా చూసేట. అలా చూసిన వాడు ఒక్కడు అడవిలో ఉండిపోయాడు, మిగతా వాళ్ళంతా ఇంటికి పోయారు. ఇక వాడు చూడండి మర్నాడు నడుచుకుంటూ మిట్ట మధ్యాహ్నం 12 ఇంటికి వచ్చాడు. ఏమిట్రా ఇప్పుడు వస్తున్నామంటే నా నెత్తి మాడిపోయింది, కాళ్ళు మాడిపోయాయి, అందరినీ కళ్ళు మూసుకోమన్నాడు కృష్ణుడు, వాళ్ళు దర్జాగా కళ్ళు మూసుకున్నారు, ఇంట్లో చేరారు సుఖంగా. నేను కృష్ణుడిని పరీక్షించడానికి కొంటిగా కొంచెం కన్ను గీట్టుకుంటూ చూశాను, ఆయన అనుమానించానుగా, అడవిలో నన్ను వదిలేశాడు, ఆయన నడుచుకుంటూ వచ్చాను, అందుకే కృష్ణుడు ఏం చెప్తే చెయ్యాలి అన్నట్టు పాపం. కాబట్టి ఈ విధంగా కృష్ణుడు అందరినీ ఆనందంగా వాళ్ళ ఇంట్లో చేర్చాడు. క్రమంగా వర్షాకాలం వచ్చింది, ఒక శుభముహూర్తం వచ్చింది. ప్రతి సంవత్సరం యజ్ఞం చెయ్యడం అనేది వాళ్ళకి అలవాటు. ఒక్కొక్కసారి చేయకపోయినా 2 ఏళ్లకో 3 ఏళ్లకో కూడా చేస్తూ ఉంటారు. దానికి ఇంద్రయాగము అని పేరు. ఇంద్రయాగం చెయ్యాలి అని సంకల్పించారట నందాదులు. ఇంతలో కృష్ణుడి దగ్గరకు వచ్చారు వాళ్ళు. కృష్ణ మేము అప్పుడప్పుడు ఇంద్రయాగం చేస్తాం, ఆ యాగం చేయడానికి వచ్చామనగానే యాగం చేద్దాం అనుకుంటున్నారు, ఈ యాగానికి అధిపతి ఎవరు, ఖర్చు ఎంత ఉంటుంది, అసలు మీరు చేయగలరా లేదా, చేస్తే ఫలితం ఉంటుందా లేదా చెప్పండి అనగా అప్పుడు వాళ్ళు, మేము చేసే యాగం పేరు ఇంద్రయాగం, ఇంద్రుడు వర్షమునకు అధిపతి, యజ్ఞం చేస్తే ఈ యజ్ఞంలో పడిన పదార్థం ఇంద్రుడికి ఆహారం అవుతుంది. ఉదాహరణకి యజ్ఞగుండంలో ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమ అని కాస్త ఆహారం, చెరువు నవధాన్యాలు నెయ్యి వేయగానే ఈ నెయ్యి నవధాన్యములు అగ్నిలో పడి కాలి బూడిదై ఆవిరై ఈ ఆవిరి పైకి వెళ్ళిపోతుంది. ఈ ఆవిరి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళగానే చిన్న అమృతపు బొట్టుగా మారుతుంది, అమృతపు బిందువుగా. ఈ బిందువు ఇంద్రుడి నాలుక మీద పడుతుంది, అప్పుడు ఇంద్రుడి ఆకలి తీరుతుంది. ఈ విధంగా యజ్ఞములో వేయబడిన పదార్థము కాలి అమృతపు బిందువుగా మారి ఇంద్రాది దేవతలకు ఆహారం అవుతుంది. నువ్వు ఏ దేవుడికి స్వాహ అన్నావో ఆ దేవుడికి ఈ ఆహారం అందుతుంది. అప్పుడు ఇంద్రాది దేవతలకి ఆనందం కలుగుతుంది. ఇంద్రుడు సంతోషిస్తే ఏం చేస్తాడు? ముఖము చేయ వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింప వానగురియు వానకురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి ధేను గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఆనందం కలుగుతుంది, ఆహారం వల్ల అతనికి కడుపు నిండుతుంది, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు. ఇంద్రయాగం వల్ల ఇంద్రుడి కడుపు నిండిందిగా, దానివల్ల ఇంద్రుడు ఆనందించి సకాలములో వర్షములు కురిపిస్తాడు. వర్షం కురిస్తే భూమి మీద పంటలు బాగా పండుతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, నదీ నదాలు నీటితో ప్రవహిస్తాయి, నిండి ఉంటాయి, పచ్చగడ్డి బాగా పెరుగుతుంది. ఈ పచ్చగడ్డి ఆవులు మేస్తాయి, పశువులు మేస్తాయి, మేమేమో ఆహారాన్ని సేకరిస్తాం. మళ్ళీ ఆవులకి పచ్చగడ్డి బాగా దొరికితే అవి సమృద్ధిగా పాలిస్తాయి, ఆ పాలు తోడు పెడతాం, పెరుగు వస్తుంది, అది చిలుకుతాం, వెన్న వస్తుంది, దాన్ని కరగబెడతాం, నెయ్యి వస్తుంది, అందులో కొంత మేము వాడుకుంటాం, మళ్ళీ అందులో కొంత దేవతలకి యజ్ఞ నిమిత్తం ఇస్తాం. ఈ విధంగా దేవతలకు మనం ఆహారం ఇస్తే దేవతలు మనకు ఆహారం ఇస్తారు. ఈ విధంగా ఇచ్చిపుచ్చుకునే బంధం చాలా కాలం నుంచి నడుస్తున్నది. యజ్ఞములు సకాలంలో జరగకపోతే దేవతలకు ఆహారం అందదు, ఆహారం అందకపోతే వర్షాలు సకాలంలో కురవవు, కురగకపోతే భూమి కరువుతో నిండిపోతుంది, భూగర్భాలు ఎండిపోతాయి. ఇంత ప్రమాదం ఉన్నది. అందుకే మేము యజ్ఞం చేస్తున్నామనగానే చిరునవ్వు నవ్వి కృష్ణుడు ఈ యజ్ఞాన్ని ఆపాలని సంకల్పించాడు. కారణం, ఇంద్రుడి మీద కోపం కస్తుమా? ఈ మధ్యన ఇంద్రుడికి అహంకారం పెరిగిపోయిందిట. నేనే దేవుణ్ణి, నేనే విష్ణువుని, నేనే శివుణ్ణి, నేనే బ్రహ్మను అండం మొదలెట్టాడు. ఎవరికైనా అహంకారం పెరిగితే వాడి నెత్తి మీద ఒక్క మొట్టిగా మొట్టి వాడు అహంకారం దింపడమే పరమాత్మ యొక్క లక్షణం. అందుకని ఆయన ఏం చేశాడు, ఈ ఇంద్రయాగం ఈసారి కాపి ఇంద్రుడికి గర్వభంగం చేద్దామనుకుని, నాన్న ఇంద్రుడెవడు మధ్యలో వర్షం కురిపించడానికి, మనం మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది. కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు కర్మమున చెడు కర్మమ సుఖ దుఃఖములకు కారణమదిపా. మనిషి తాను చేసుకున్న కర్మ వల్ల జన్మెత్తుతాడు, కర్మ వల్ల నశిస్తాడు. మంచి పని చేస్తే ఈ జన్మలో సుఖాలు పొందుతాడు, సంపదలు పొందుతాడు, కీర్తి పొందుతాడు. చెడ్డ పనులు చేస్తే చివరి రోజులు అనారోగ్యం పాలవుతాడు, దుర్మరణం పాలవుతాడు, నరకానికి పోతాడు, మళ్ళీ వచ్చే జన్మలో దారిద్ర్యం పొందుతాడు. అన్నిటికీ మూల కారణం కర్మ. మంచి పని చేద్దాం మనం. కాబట్టి ఇంద్రయాగం ఆపేయండి, ఇంద్రుడి యజ్ఞం కోసం చేసేటటువంటి ద్రవ్యం తెప్పించండి. ఈ సంవత్సరం మనం ఈ గోవర్ధన పర్వతానికి యజ్ఞం చేసి పూజ చేద్దాం. మనకు ఆవులు దేవతలు కాబట్టి గోపూజ చేద్దాం, బ్రాహ్మణోత్తములు పురోహితుల్ని గౌరవిద్దాం, వాళ్ళకి దక్షిణలు ఇద్దాం, వారికి వస్త్రాలు ఇద్దాం, అర్చకులను పురోహితులను గోవులను గోవర్ధనాన్ని వృక్షములను పూజించడం వల్ల వచ్చే లాభం ఇంద్రుడిని పూజిస్తే రాదు. నా మాట వినండి అనగానే కృష్ణుడు ఏం చెబితే అది కాదండు నందుడు, నువ్వేం చెబితే అదే నాయన అన్నారట. వెంటనే అందరూ కలిసి ఇంద్రయాగం కోసం చేయవలసినటువంటి సంపదలన్నీ తెప్పించి గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఇప్పటికీ బృందావనంలో ఎంత పొడుగ్గా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది గోవర్ధన పర్వత పూజ. కార్తీక మాసంలో పూర్ణిమ నాడు గోవర్ధనాన్ని అలంకరిస్తారు, ఆ రోజు కొన్ని లక్షల పిండి వంటల స్వీట్స్ అక్కడ పెడతారు, ఎంత అన్నదానం చేస్తారో అప్పుడు గోవర్ధన పర్వతం మీద నెమళ్ళు కనీసం ఒక 10 లక్షలు చేరతాయి. గోవర్ధన పర్వతం మీద నెమళ్ళు ఎక్కువ ఉంటాయి, ఆ రోజు మరీ బొత్తిగా 10-15 లక్షల నెమళ్ళు వస్తాయండి. ఆ నెమళ్ళ పించములతో గోవర్ధన పర్వతం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఎప్పుడన్నా అలా కార్తీక మాసంలో వెళ్ళాలి, కానీ అప్పుడు ఆ జనం తట్టుకోలేమనుకోండి. కాబట్టి ఎప్పుడొకప్పుడు మీరంతా కలిసి మనకంటూ ఒక ఆశ్రమం అక్కడ కట్టేయండి, మన ఆశ్రమంలో మనం కూర్చొని అక్కడ పురాణం చెప్పుకోవచ్చు. అప్పుడు చూడండి అప్పుడు పురాణం వింటూ ఆ కార్తీక మాసం నాడు పెడితే బాగుంటుంది. ఇవన్నీ చెబుతున్నప్పుడు భలే ఉత్సాహంగా ఉంటాయి కదా. ఈ పురాణ వైరాగ్యం అని ఒకటి ఉంటుంది, అంటే ఏమిటో తెలుసా, పురాణం చెప్పినప్పుడు గురువుగారు ఏం చెబితే చేద్దామనిపిస్తుంది, స్వస్తి అని బయటికి వెళ్ళాక ఆయన అలాగే అంటాడు అంటారట. దానికి పురాణ వైరాగ్యం అని పేరు అనమాట. ఆ పురాణం వింటున్నప్పుడు మాత్రం భలే ఊగిపోతారు. ఆ 7 రోజులు అనిపిస్తుంది అనమాట, ఆయన ఎక్కడికెడితే అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆదివారం దాటి సోమవారం వచ్చాక మళ్ళీ ఎవడి దారిన వాడే మీకు మీరే మాకు మేమే అంటారు. ఏదో మీలాంటి జ్ఞానులైతే మళ్ళీ ఏడద్దా గుర్తుపెట్టుకుంటారేమో, కానీ లోకంలో చాలా చోట్ల ఇదే గొడవ. కానీ ఈ నెమరు వేసుకుని మళ్ళీ అనుభూతి పొందగలిగితే వాడు జ్ఞాని. ఇప్పుడు ఆ గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళారు మహానుభావులైన పురోహితులంతా, అక్కడికి వచ్చారు పండితులంతా వచ్చారు. వీళ్ళ సమక్షంలో గోవర్ధన పర్వతానికి యాగం చేశారు, ఆహుతులు ఇచ్చారు, ఆవుల్ని శుభ్రంగా అలంకరించి గిట్టలకి పసుపు రాసి కొమ్ములకి పసుపు పూసి దాణా పెట్టి పూజించారు. ఆవుల్ని, ఆవోతుల్ని, ఎద్దుల్ని పూజించారు. బ్రాహ్మణుల్ని పూజించారు, గోవర్ధనాన్ని పూజించారు, ముత్తైదువులకి సువాసిని పూజ చేశారు, కుమారి పూజ చేశారు. ఆ తర్వాత రకరకాల పిండి వంటలు పట్టుకొచ్చారు అక్కడికి. ఆ పిండి వంటలన్నీ గోవర్ధన పర్వతానికి ఎదురుగుండా పెట్టి కృష్ణుడు నైవేద్యం పెట్టించాట. ఎన్ని పిండి వంటలండి, చిక్కని చక్కని పాయసం, మంచి పులిహార. పులిహార అంటే ఎలా చేయాలో తెలిసిన, బాగా చింతపండు ఉడకబెట్టి పులుసు, ఆ చింతపండు ఉడకబెట్టిన పులుసులోను పోపు పెట్టి ఆ పోపు అందులో కలిపేయాలి. మళ్ళీ మంచి వేరుశనగ గుళ్ళు, జీడిపప్పులు, ఎండు మిరపకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఆ పులుసులో బాగా ఉడకబెట్టాక అప్పుడు పదురుగా బియ్యం వండి అందులో ఇది కలిపి ఆ తర్వాత ప్రసాదం కింద తింటే ఓరి దేవుడో, ఇక వేరే స్వర్గమునకు వెళ్ళక్కర్లేదని పురాణాల్లో వర్ణించారు. చాలామందికి అనుమానం ఏంటంటే ఈ పురాణాల్లో పిండి వంటలు ఎందుకు వర్ణించారు అని. అన్నం బ్రహ్మ పదార్థం, దాన్ని సరిగ్గా తయారు చేసి రుచిగా వండి నైవేద్యం పెట్టాలట. ఏ రుచి లేకుండా ఉండ్రాళ్ళని విఘ్నేశ్వరుడికి పెడితే అది ఉండరం కాదు, గుండ్రం. అప్పుడు అది ఉండరం పెట్టినాం కాబట్టి రాయిలో ఉండకూడదు ఉండరాయి అంటే. అందుకని పదార్థములు ఎలా చెయ్యాలో వర్ణించారన్నమాట. అంతేగాని వ్యాసుడికి ఏం పరికిమాలి వాడయ్యి తిండి మీద వ్యామోహంతో రాయిల, ఆయన పరమాత్ముడు. ఆహారం పరబ్రహ్మస్వరూపం, అన్నం బ్రహ్మేతి విజానాత్తు, దానికి ఒక ప్రత్యేక శాస్త్రం ఉంది, ఎలా వండాలో అలా వండాలి, అప్పుడే అది నైవేద్యానికి మనకు వస్తుంది. ఏమీ రుచి లేకుండా దాన్ని పెడితే మనమే తినలేమే, ఇంక దేవుడు ఏం తింటాడు చెప్పండి. ఇది విని ఒక ఆవిడ పాపం తెలియక గురువుగారు అప్పుడప్పుడు పెరుగు వర్ణించారు, దద్దోజనం వర్ణించారు, పులిహార వర్ణించారు అనుకుని అవన్నీ నాకు పట్టుకొస్తానండి. నేనేహి తన్ను, నేను పిడికెడు ముద్ద తప్ప ఈ పదార్థములు కేవలం వర్ణించి చెప్పడానికే తప్ప ఇవన్నీ నేను తింటే పురాణం నేను చెప్పలేను. నేను మీ బుర్ర తినాలి తప్ప అవి తినకూడదు. ఈ మంచి సైదపు పిండి వంటలు అవన్నీ అక్కడ పెట్టి నైవేద్యం పెట్టాట. నైవేద్యం పెట్టగానే వాళ్ళంతా కొండకేసి చూశారు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడో తెలిసిన, అందరి మధ్యలో గోపాలకులు గోపికల మధ్యలో తాను బాలుడిగా ఉన్నాడు. అప్పటికి 7 ఏళ్ళు కృష్ణుడికి. ఓ పక్కన తన మరో విశ్వరూపం కొండ మీద చూపించాట. కొండ మీద పెద్ద విశాలమైన శరీరంతో దర్శనమిచ్చాడు, కాంతిస్వరూపుడి దర్శనమిచ్చాడు. ఇక్కడ పిల్లవాడి కింద ఉన్నది తానే, అక్కడ కొండ మీద ఉన్నది తానే. చూసారా పిల్లల్లారా, ఇక్కడ మనందరినీ అనుగ్రహించటానికి ఈ గోవర్ధన పర్వతం దివ్యరూపంతో దర్శనమిచ్చింది. ఇన్నాళ్ళు మీరు ఇంద్రుడికి ఏకం చేశారు, ఎప్పుడన్నా ఇంద్రుడు కనపడ్డా, చంద్రుడు కనపడ్డా, ఎవరూ కనపడలేదు. కానీ గోవర్ధన పర్వతం మొట్టమొదటిసారి మనం యజ్ఞం చేయగానే దివ్య రూపంతో దర్శనమిచ్చింది, అందుకే ఆయన ప్రత్యక్ష దైవత, దండం పెట్టండి అన్నట్ట అని తను కూడా తన రూపములకు దండం పెట్టి పిల్లల చేత దండం పెట్టించాడు. దండం పెట్టేదే తను పుచ్చుకునేస్తాను. ఇంతలో ఆ గోవర్ధన పర్వతం మీద తన రూపం ఉన్నదిగా, ఆ రూపం ఇలా చేతులు చాచి, పిల్లలారా, ఓ గోపాలకులారా, గోపికలారా, మీరు తెచ్చిన ఈ పిండి వంటల్లో కొంచెం కొంచెం నేను భక్షిస్తున్నాను, మిగతా ప్రసాదం మీరు తినండి అని అనేక హస్తములు చాచి, ఒక లడ్డు, కాస్త పులిహార, కాస్త దద్దోజనం, కాస్త పాయసం జీడిపప్పుతో కలిపి నోట్లో వేసుకుని శుభ్రంగా తిని ఇక మీరు తినండి అని దీవించి అదృశ్యమైపోయాడు.